ఆత్మబంధుడారు. సత్సంగం వల్ల ప్రాపంచిక విషయాలతో సంబంధం తరగపోతుంది. అంటే మనం ఈ లౌకికులతో స్నేహాలు తగ్గించుకోవాలి. ప్రాపంచికులు రామకృష్ణ పరమహంసు గారు లౌకికం ఏమంటారంటే వ్యాపారస్తులు అంటారు. వ్యాపారస్తులకి లౌకికులకి ఏం తేడా లేదు అంటారు. అంటే కేవలం దైవభక్తి లేని వారితోటి ఈశ్వరు పట్ల ఈశ్వరు అస్తిత్వం పట్ల విశ్వాసం లేని వాళ్ళతోటి సహవాసం చేయటం మంచిది కాదని చెప్తారు. సాధు పురుషుడితోటి భగవంతుడైన విశ్వాసం ఉన్న వాళ్ళతోటి దైవీ సంపద ఉన్న వాళ్ళతో సహవాసం మంచిది. అంటే సద్వస్తు ఉదయంలోనే ఉంది. మనకేదైనా హెచ్చు దగ్గర వస్తుంటే మనలోని సద్వస్తు అనుభవించదు, జీవుడు అనుభవిస్తాడు. మనకేదైనా దుఃఖం వచ్చిందనుకోండి, మనలోని జీవుడే కుంగిపోతాడు. మనకేదైనా సంతోషం వచ్చిందనుకోండి, మన లోపల జీవుడికి గర్వం వస్తుంది. లోపల ప్రాణాలకి ప్రాణమైనటువంటి, ఆత్మలకి ఆత్మైనటువంటి, సత్యాలకి సత్యమైనటువంటి, పరమాత్మకి ఈ జయాలతోటి అవజయాలతోటి చావుల చోటి ఈ పుట్టుకలతోటి గొప్పలతోటి తెప్పలతోటి ఇచ్చినటువంటి ఇచ్చు తగ్గులతోటి విజయాపజయాలతోటి లాభ నష్టములతోటి సంబంధము లేదు. ఏదైనా అనుభవిస్తున్నాయి ఉండే మాటలు రోజులు మధ్యన రోజులు బాగున్నాయి లేకపోతే బాగోలేదు మంచం తీస్తూ చెడని తీస్తూ చెప్పుకోవడం జీవుడే కానీ లోపల ఉన్నటువంటి పరమార్థం కాదు, లోపల ఉంటే పరమాత్మ కాదు. ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే సత్సంగం వల్ల ప్రాపంచిక విషయాలతో సత్పురుషులతో సహవాసం చేయండి. అంటే సత్పురుషులు అంటే సద్వస్తువుకు సంబంధించిన ఉరికి గల వాళ్ళతోటి సహవాసం మీరు చెయ్యండి. వాళ్ళతో సహవాసం చేయటం వల్ల మీకు విషయాలతో సంబంధం తగ్గుతుంది. విషయాల వల్ల విషయాలన్నీ ద్వైతంలో ఉన్నాయి. అద్వైతంలో విషయాలు లేవు. అద్వైత అనుభవంలో అద్వైత సుఖంలో విషయాలు ఏమీ లేవు. అంటే మనకి భగవంతుడు మనకు అనుభవంలోకి వస్తుంటే లోపలటువంటి పరమాత్మ లోపలటువంటి ఆనందం వస్తూ మీకు అనుభవంలోకి వస్తుంటే సర్వసాధారణంగా విషయాల మీద రక్తి తగ్గుతుంది, విరక్తి పెరుగుతుంది. రామకృష్ణ పరమహంసు గారు ఏమని చెప్పారంటే మనం స్నానం చేశాక ఒంటి నిండా పౌడర్ ఎలా రాసుకుంటాము, ఒంటి నిండా ఎవరాజ్యం రాసుకోమని చెప్పారు. తర్వాత మీరు మీకు అవసరమైన పనులు మీరు చేసుకోండి, మీకు అవసరమైన పనుల గురించి మీరు వెళ్ళొద్దు, మీకు అక్కర్లేని విషయాల్లోకి మీరు వెళ్ళొద్దు. దానివల్ల మీరు లోకంతో అనుబంధం, లోకంతో ఎంతవరకు ఉండే అంతవరకే, లోకంతో మీరు ఎంతవరకు మీ దేహయాత్రకి ఎంతవరకు అనుబంధం అవసరం, అంతవరకు లోకంతో సంబంధం పెట్టుకోవాలని అతి పనికి రాదని, లోకంతో సంబంధం అతి పనికి రాదు. అంటే మీ లోకవాసన అంటే శాస్త్రవాసన దేహవాసన తగ్గించుకుంటూ రావాలి. సాధన యొక్క ప్రయోజనం అది. ఇక్కడ ఆ సంబంధం మనసులోని వాసన ధ్వంసం అవుతాయి. అంటే సత్పురుషుడితోటి వివేకవంతులతోటి జ్ఞానుడితోటి సహవాసం చేయటం వల్ల వాసన అంటే ఎందుకు వస్తుందంటే ఫలాపేక్షతో కర్మ చేస్తాం. ఫలాపేక్షతో కర్మ చేస్తే మళ్ళీ కర్మ అనుభవించడానికి జన్మ వస్తుంది. మళ్ళీ జన్మ వస్తే కర్మ చేస్తాం, కర్మ చేస్తే మళ్ళీ జన్మ వస్తుంది. అంటే జన్మ పరంపరలో నుంచి చెప్పుకోవాలంటే ఫలాపేక్ష లేకుండా చెయ్యి, పని పని కోసం చెయ్యి. ఫలాపేక్ష లేకుండా చేస్తే మీకు కర్మ చుట్టుకోదు, కర్మ చుట్టుకోదు, బుద్ధి శుద్ధవుతుంది, బుద్ధి పవిత్రం అవుతుంది. ఆ బుద్ధిలో మీకు లోపల వస్తువు ప్రతిబింబిస్తుంది. అందుచేత మీకు మనసులోని వాసులు మానసిక అనుగత్తులు అనే వారి నిశ్చయం ఉన్న దానిలో లైన్ అవుతారు అయ్యా. అంటే మీకు ప్రపంచ విషయాల మీద మీకు ఎప్పుడైతే రక్తి తగ్గుతుందో, విరక్తి పెరుగుతుందో, ప్రపంచిక విషయాల మీద బాహ్యమైనటువంటి విషయాల మీద మీకు ఎప్పుడైతే వైరాగ్యం కలుగుతుందో, అప్పుడు ఏమవుతుందంటే దానిలో మీ హృదయంలో ఆటోమేటిక్ హృదయంలో లైన్ అయిపోతాను. అంటే మీ మనస్సు ఈనాటికైనా ముందు నాటికైనా ఈ జన్మలో అయినా రాబోయే జన్మలో అయినా మనస్సు హృదయంలో కరగాలి. హృదయంలోనే మనకు అనుభవం వచ్చింది హృదయంలో. అంతర్యాముగా ఉన్నవాడు ఈశ్వరుడు, అంతర్యాముగా ఉన్నవాడు ఈశ్వరుడు, బయట ఉన్నవాడు ఈశ్వరుడు, లోపల ఉన్నవాడు ఈశ్వరుడు. మరి మట్టి ఏం చెప్తున్నారంటే నీ పరిపూర్ణ స్థితిని, భగవాన్ ఏం చెప్తున్నారంటే నీ పరిపూర్ణ స్థితిని పోగొట్టుకోవద్దు. మట్టితో అనేది కుండలు తయారయ్యి, కుండలు తయారైతే తయారైనవి. ఆ కొండల్లో కూడా మట్టినే చూసుకో, కొండను చూడను ఆనక్కర్లేదు, కొండను చూడు, కొండను కొండగా చూడకు, కొండగా చూడకు మట్టిగా చూడు, అలాగే శరీరాలను చూడు, ఈ జీవకోటిని చూడు, ఈ జీవకోటిని శరీరాన్ని ఎలా చూస్తున్నావంటే నువ్వు బ్రహ్మముగా చూడు, బ్రహ్మము లేకుండా జీవుడు లేదు అంటే నువ్వు కొండను విడిచిపెట్టి ఎక్కర్లేదు, నువ్వు పరిపూర్ణ స్థితికి భంగం ఉంటుంది, కొండను చూడు, కొండను కొండగా చూడకు మట్టిగా చూడు. కొండను కలుపుకోవటం నుంచి నీకు నష్టం లేదు, పరిపూర్ణంగా దృష్టి, పరిపూర్ణమైన దృష్టి కలగ చేసుకో. కొండను విడిచిపెట్టి ఎక్కర్లేదు, కొండను విడిచిపెట్టేయడం కొండ విడిచిపెట్టి మట్టే, కొండల నుంచి మట్టి చూసిస్తే కొండ లేదు అంటే రూపాన్ని కూడా కలుపుకున్నది మాత్రం చేతి నీకు వచ్చిన ఇష్టం లేదు, కానీ రూపాన్ని మట్టికి మట్టిగా నువ్వు చూడు. నువ్వు కొండను మట్టిగా చూస్తే ఉన్నది ఒకటి, అలాగే ఇన్ని రూపాలు మట్టి అనేక రూపాయలు ధరించింది, అలాగే బ్రహ్మమే అనేక రూపాయలు ధరించింది. అయితే నువ్వు కలుపుకోవడం నీ నానరూపు జగత్తును కూడా బ్రహ్మముగానే చూడు, విడిచిపెట్టే బ్రహ్మముగానే చూడు. కొండకి ఆధారంగా ఏ మట్టి అయితే ఉందో సృష్టికి ఆధారంగా ఉన్నటువంటి బ్రహ్మమునే సృష్టిలో కూడా చూస్తుండ్రు, నీకు సమగ్ర దృష్టి కలుగుతుంది. ఎక్కడి నుంచి ఏదో పారిపోదామని నీకు అనిపించదు. ఇంకా నువ్వు కొండను విడిచిపెట్టే ఎక్కర్లేదు, కానీ కొండను కొండగా చూడకు మట్టిగా చూడు. ఎందుకంటే మట్టి లేకుండా కొండ ఉండలేదు, కొండ లేకుండా మట్టి ఉండగలదు, బ్రహ్మం లేకుండా లోకం ఉండలేదు, లోకం లేకుండా బ్రహ్మం ఉంటుంది. అంటే ఆధార వస్తువుని చూడటం నేర్చుకుని, అందరిలోనే ఆధార వస్తువుని చూసి చూడటం నేర్చుకుంటే నీకు వికారాలు కలగవు. అంటే నీకు సత్సాంగత్యం వల్ల, సత్పురుషులతో సహవాసం వల్ల, అధ్యయనం చేయటం వల్ల, మంచి మంచి గ్రంథాలు అధ్యయనం చేయటం వల్ల నీకేమవుతుందంటే జీవన్ముక్తి స్థితి కలుగుతుందో అయ్యా. అంటే శరీరం ఉండగానే, శరీరం ఉండగానే బయటలోగా అన్ని కూడా శరీరం చనిపోయాక నువ్వు సాధన చేసుకుని, సాధన చేసుకోవడానికి పనికి వచ్చే ఒక రూపం లేదు. అందుకే మీరు కాలాన్ని పాడు చేసుకోండి, మీ ఇంటికాడి పనులు మటుకు మీరు శ్రద్ధగా చేసుకోండి, తర్వాత మీరు సాధనకి మీ జీవితాన్ని వినియోగించండి, మీకు అవసరమైన విషయాల్లోకి మీరు వెళ్ళొద్దు. అంటే నువ్వు అధిష్టాన వస్తువుని విడిచిపెట్టకు, ఏదో ఒక సద్వస్తు ఉంది, అది ఉంది కాబట్టి మనకి ఇలా లోకం కనిపిస్తున్నది, లేకపోతే ఇది లేదు. మనకి దాడి నిద్రలో మనకు తెలుస్తూ ఉంటుంది, దేహంలోంచి మనం విడుదల పొందుతాం, విషయాల్లోంచి విడుదల పొందుతాం, అక్కడ మనం దేవంటే మనం ఉన్నాం, కానీ మనకు అక్కడ ఉన్నామన్న సంగతి తెలియటం లేదు. దాని తాలూకు ఇరికి జాగ్రత్త అవస్థలు కలిగితే అది తురియే స్థితి. ఆ తురియే స్థితి కలిగినప్పుడు తెలుస్తుంది మూడు అవస్థలో అసత్యం. ఇది ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని ప్రవచనాలు విన్నా, నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా, ఏమి చేసినా ఆ జ్ఞాని యొక్క అనుగ్రహంలో నీకు వచ్చింది రావాలి. చెప్తున్నారు గంగా జలం వల్ల పాపం తగ్గుతుంది, గుంజల వల్ల పాపం తగ్గుతుంది, కల్పవృక్షం వల్ల దరిద్రం తగ్గుతుంది అని తగ్గుతాయి. కానీ సాధువులు సహవాసం వల్ల అన్నీ కలిసి వస్తాయి. ఇంకా చల్లదనం వచ్చేస్తుంది. సాధు మహాత్ములతో, సాధు పురుషులతో నువ్వు సహవాసం చేయగల, సహవాసం చేయటమే నీకు ఆ చల్లదనం వచ్చేస్తుంది కదా, ఆ నిర్మలత్వం వస్తుంది, శాంతి కుదురుతుంది నీకు. అదే చాలు వివేకమంతులతో సేవ స్నేహం అవసరం, సత్పురుషులతో సహవాసం అవసరం, నిన్ను ప్రాపర్ గా నీకు మార్గం చూపించే వాళ్ళతో సహవాసం, అన్ని సహవాసం అడిగినారు. అంటే నువ్వు నదిలో స్నానాలు చేసినా, విగ్రహాలను ఆరాధించినా అన్ని మంచియే, కానీ మహర్షులతో మహాత్ములతో సహవాసం కంటే మించి మధికై కాదు. వాళ్ళు బట్టలు కొనేవరు, వాళ్ళే కుట్టించి విస్త్రీ చేయించి అన్ని చేసి వాడే ఇస్తాడు, వాడే జ్ఞానం అన్ని వాడే సమకూరుస్తాడు. ఈ మధ్యన వాజ్పేయిని అడిగారు, మీ జీవితం ఏదైనా మాడే ఓ పాఠం నేర్చుకుంటే చెప్పండి అని. ఆయన పుట్టినరోజు ఇస్తామన్నా, మీరు జీవితంలో ఏదైనా నేర్చుకునేది ఏంటి? 60 సంవత్సరాల నుంచి మీరు రాజకీయంలో ఉంటున్నారు, ప్రతిపక్షంలో చాలా సంవత్సరాలు కూర్చున్నారు, తర్వాత మంత్రిగా చేశారు, జీవితంలో ఏంటి మీరు నేర్చుకున్నారంటే, 1 నేర్చుకున్నాను, 90 విషయాలు నేను నేర్చుకోలేదు, 1 నేర్చుకున్నాను, నా జీవితంలో బాధ్యత లేని పని నేను చేయలేదు, నా జీవితంలో 90 పనులు నేను నేర్చుకోలేదు, ఏదైనా దేవ ప్రయత్నాలు 10 రావాల్సి ఉంది వచ్చింది, కానీ నేర్చుకుని జీవితంలో నేర్చుకునే వల్ల ఒకటి బాధ్యత లేని మాట కాని, బాధ్యత లేని పని కాని, బాధ్యత లేని మాట మాట్లాడలేదు, బాధ్యత లేని పని చేయలేదు. కొంతమంది ఎలాగో మాట్లాడతారు, నేను ఎలా తోచిందని, ఎలా తోచింది అంటే మాటకు శుద్ధి బద్ది ఉండదు దానికి. అంటే ఆ తలకాయ ఏంటంటే అక్కడ లోపల దెయ్యాలు ఉంటాయి తలకాయలు, ఆ తలకాయ లోపల దెయ్యాలు ఉంటాయి, దెయ్యాలు ఎలా మాట్లాడమంటే అలా మాట్లాడేస్తూ ఉంటారు. వాడు ఒకటే చెప్పాడు వాజ్పేయి, వాడు ఏం చెప్పాడంటే, నేను నేర్చుకోవడం ఒకటే, బాధ్యత లేని మాట మాట్లాడలేదు, బాధ్యత లేని పని చేయలేదు, అది ఒకటే నేర్చుకున్నాను నేను. బాధ్యత లేని పని కానీ, బాధ్యత లేని మాట కానీ మాట్లాడకూడదు, నా జీవితంలో నేర్చుకునే 2 ముక్కలే అన్నాడు ఆయన. ఏం తొందర పడకండి, వేగిరి పడకండి, మాటకాడు తొందర పనికి రాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఆలోచించడం 10 సార్లు ఆలోచించి ఒకసారి మాట్లాడాలి. ఇప్పుడు మనం చూడండి, ఎక్కడైనా నడుస్తున్నాం అనుకోండి, చిందర తిందరగా నడవం, ఎవరు చూసుకుంటూ ఉంటాం మనం, ఎవరు బాగా చూసుకుంటాం. కారు నడిపేవాళ్ళు కూడా ఎవరు చూసుకుంటూ ఉంటారు, ఆ స్పీడ్ బ్రేకర్స్ ఉంటే స్లో చేస్తూ ఉంటారు. ఆ కాళ్ళు మనం కాళ్ళు ఎలా, ఒక కాలు ఏమో అలా ఉంచాం, ఇంకో కాలు ఎదరికేస్తాం, మరి ఆ కాలు కింద పెట్టి ఇంకో కాలు ఎదరికేస్తాం. అలా నడిచేటప్పుడు కాలు తీసుకుని కాలు వేస్తూ ఉంటాం, ఆ కింద పైకి చూడడం, కింద అలా చూసుకుంటూ వెళుతూ ఉంటాం. అలాగే మన కళ్ళు కళ్ళతో చూసుకుంటూ కాళ్ళని ఎలా నడుపుతున్నాము, ఆలోచించుకుంటూ మాటను నడపాలి. వారి బుద్ధిమంతుడు లక్షణం. కళ్ళు తీసుకుని ఎవడో నడవడు, కళ్ళతో చూస్తూ ఉంటాడు, కాళ్ళతో నడుస్తూ ఉంటాడు. అలా మనం ఆలోచనతో మాటలు మాట్లాడాలి, ఆలోచనతో పని, ఆలోచన లేకుండా మాట మాట్లాడకూడదు, ఆలోచన లేకుండా పని చేయకూడదు. మీరు మీ కళ్ళు మీ కాళ్ళను ఎలా నడిపిస్తున్నారో అదే మీ ఆలోచన మీ మాటను నడిపించాలి, మీ ఆలోచన మీ పని నడిపించాలి. ఆలోచన లేని మాట మాట్లాడకూడదు, ఆలోచన లేని పని చేయకూడదు. ఆలోచన కూడా అమృతంతో సమానం. ఆలోచన మీకు తట్టకపోతే ఏం చేయాలంటే, మన అందరినీ అడగకూడదు. మన క్షేమం కోరేవాళ్ళు మనం కూడా, మీరు సలహాలు అందరినీ అడగకూడదు. మన క్షేమం కోరేవాళ్ళు, మన ఊర్జత కోరేవాళ్ళు, మనం బాగుపడాలని కోరేవాళ్ళు, తర్వాత మన యొక్క కష్టం ఏంటో అర్థం చేసుకునేవాళ్ళు, వాళ్ళు సలహా అడగాలి. కానీ దారిపోయిన పిలిచి సలహా అడగకూడదు. సరే మీరేమంటున్నారంటే, ఏమంటే మీరు ఏమి ఉపన్యాసాలు చదవటం లేదు, నలుగురిలోకి రావటం లేదు, సమాజంలోకి రావటం లేదు, బోధించటం లేదు. అంటే వీడు ఏం చెప్తున్నాడు, అడిగేవాడు ఏమవుతున్నాడు, సరే ఏదో జ్ఞానం గురించి చెప్తున్నారనుకోండి, అంతా భగవంతుడికి అంటున్నారనుకోండి, మాకు పవర్బొత్తాన్ని వద్ది అంటున్నారనుకోండి, అన్ని బాగున్నాయి. మీ ఉపన్యాసాలు చెప్పటం లేదు, రచన లేదు, రచన చేయటం లేదు, ఉపన్యాసాలు చెప్పటం లేదు. మీరు 10 మందిలోకి వచ్చి ఇంటింటికి తిరిగి ఎలా చేసుకోండి అలా చేసుకోండి ఏమి చెప్పటం లేదు మీరు అని ప్రశ్నించి అడుగుతుంటే, నేనేమంటున్నారంటే నేను ఎవరికి ఏది బోధించడం లేదని మీకు ఎలా తెలుసు అన్నారు. అంటే నా బోధ నీ కళ్ళకు కనపడటం లేదు, నీ కళ్ళకు కనిపించడం లేదు కాబట్టి నేను బోధించడం లేదు అనుకుంటున్నాను. బొంగరం స్పీడ్గా తిరిగినప్పుడు దాని బొంగరం స్పీడ్గా తిరిగినప్పుడు తిరుగుతున్నట్టు కనపడదు. ఫ్యాన్ కూడా స్పీడ్గా తిరుగుతున్నప్పుడు దాని ఆకుడు కనపడదు. జ్ఞానం చూసే పని అలా ఉంటుంది అయ్యా, నీ కళ్ళకు కనపడదు, చెవులకు వినపడదు, వేగాన్ని కళ్ళు అందుకోదు, అంచేది బొంగరం తిరగటం లేదేమో అనుకుంటున్నావు. నేను బోధించడం లేదని నేను పని చేయటం లేదని నీ ఇంకెలా తెలుసు. అంటే మీ కళ్ళు పట్టుకోలేకపోతున్నాయి వేగాన్ని, ధ్యానం చేసే పని యొక్క వేగాన్ని మీ కళ్ళు పట్టుకోలేకపోతున్నాయి. అయితే మీ ధ్యానం ఏం పని చేయటం లేదు, భగవాన్ ఏం పని చేయటం లేదు, తిని కూర్చుంటున్నారని మీకు ఎలా అనిపిస్తుంది? అంటే వాళ్ళు ఆడు చేసే పని అంతా కూడా ఎన్నరగా ఉండదు, లోపల ఎన్నరగా ఉంటుంది. ఆ లోపల పరివర్తన, ఆ జీవకోటిలో ఎంతో పరివర్తన తీసుకొచ్చే పని ఎన్నరగా ఉంటుంది. అది భాష్యంగా మీకు కనపడదు, లోపల చూపు వాడికి తెలుస్తుంది, భాష చూపు వాడికి తెలియదు. అసలు గురువు అంటే ఏమిటో, ఆత్మ అంటే ఏమిటో, దేవుడు అంటే ఏమిటో, చైతన్యం అంటే ఏమిటో, జ్ఞానం అంటే ఏమిటో, అది మనకు ఎప్పుడు, అది మనకు లోపల జీవితం ప్రారంభమయ్యాక, ఎన్నరగ లైఫ్ ప్రారంభమయ్యాక అప్పుడు ఆ గురువు అనుగ్రహం ఎలా ఉంటుందో ఎంత స్పష్టంగా తెలుస్తుందంటే, ఈ చెయ్యి ఈ చెయ్యిని ఎలా ముట్టుకుంటే పరిషి ఎలా తెలుస్తుందో, ఆ గురువు యొక్క దయ ఎలా తెలుస్తుంది మీకు లోపల చూపు కనుక ఉంటే, భౌతికమైన పచ్చి ఎలా తెలుస్తుందో. నేను ఈ చెయ్యి ముట్టుకుంటాను స్పరిశ తెలుస్తుంది కదా. అలా గురువు దయ మీకు లోపల జీవితం కలిగితే, మీ హృదయాన్ని గురువు వచ్చి ఎలా తాగుతున్నాడు, మీ హృదయంలో ఎలా మార్పు తీసుకొస్తున్నాడు, హృదయంలో మార్పు ఎలా తీసుకొస్తున్నాడు, ఎప్పుడు మీ జీవితాన్ని మలుపు తిప్పుతున్నాడో అది మీకు స్పష్టంగా ఎలా తెలుస్తుంది. ఒక చెయ్యి ఇంకో చెయ్యిని ముట్టుకున్నప్పుడు ఆ స్పరిశ ఎలా తెలుస్తుందో, ఆ గురువు దయ కూడా మీకు ఎలా తెలుస్తుంది. ఎప్పుడు ఆ లోపల జీవితం మీకు ఉన్నప్పుడు, లోచూపు మీకు కలిగినప్పుడు. ఎందుకని రామకృష్ణ పరమహంస గారిని ఒక ప్రశ్న అడిగారు, ప్రార్థన అంటే మాటే కదా, ఓ కృష్ణ రామ కృష్ణ వెంకటేశ శ్రీనివాస ఏడు కొండలవాడ, ఓ వెంకటపతి, ఓ వెంకటపతి శ్రీనివాసుడా ఏడు కొండలవాడ, ఓ వెంకటేశ్వరుడా అని ఎవరు ప్రార్థిస్తామనుకోండి మనం, ఆ ప్రార్థన నెరవేరుతుందా అని రామకృష్ణుని అడిగారు. ఎవరికి సొమ్ము మాటలైనా ఒట్టు మాటలైనా ప్రార్థన ఏదైనా మన ప్రార్థన వింటాడా, నీ చెవులు ఉన్నాయా అని వింటాడా, నీ ఆ ప్రార్థనకి మనకు సమాధానం చెప్తాడా, మన కోరిక నెరవేరుస్తాడా అని అడిగారు ఒకసారి రామకృష్ణుడు. ఓ వెంకటాచలపతి, ఓ వెంకటపతి, ఓ వెంకటేశ్వరుడా, ఓ ఏడుకొండలవాడ, ఓ శ్రీనివాసుడా అని ప్రార్థిస్తామనుకోండి, మా కోరికలు నెరవేర్చని ప్రార్థిస్తామనుకోండి, వాడికి వినపడకుండా నెరవేరుస్తాడని. ఇందుకే మాటవి కదా, మన మాట అంటేనే మన కోరిక నెరవేర్చేస్తాడని అడిగారు రామకృష్ణమూర్తులు అడిగారు. అప్పుడు రామకృష్ణుడు ఏం చెప్పాడంటే, ఈ పొడి పొడి మాటలకు నీ కోరిక సమాధానం రాదు, నీ మనస్సు నీ మాట రెండు కలిస్తే భగవంతుడు నీ కోరిక నెరవేరుస్తాడని చెప్పాడు. నువ్వు రెండు ఆల్టర్నేటివ్ వాళ్ళు, ఏ రెండుని, మనస్సు మాట, ఈ రెండు ముందుగా ఉండకూడదు, రెండు ఒకటి అయిపోవాలి, రెండు ఒకటే నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థనకి వెంకటాచార్య పట్టి నీకు సమాధానం చెప్తాడు. ఎందుకని మాటకే అంత ప్రభావం అంటే, ఎవరైనా మంచి మాట చెప్తే రమణ మహర్షి గారు మనకు ఉపన్యాసాలు ఏం చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. ఎవరైనా మంచి మాటలు చెప్తే దాని ప్రభావం మీ మీద ఉంటుంది కదా, ఉంటుంది కదా. ఎవరైనా మీకు బోధ చెప్పారనుకోండి, ఎవరైనా మంచి మాట చెప్పారనుకోండి, ఆ మంచి మాట యొక్క ప్రభావం ఎంతో కొంత మనసు మీద ఉంటుంది కదా. అటువంటి జ్ఞాని యొక్క మౌనం శక్తి లేకుండా ఎలా ఉంటుంది? మాటకే శక్తి ఉన్నప్పుడు, తలంపుకే శక్తి ఉన్నప్పుడు జ్ఞాని యొక్క మౌనం శక్తి లేకుండా ఎలా ఉంటుంది? అయ్యా శక్తి ఉంటుంది, అదే మీ కళ్ళకు కనపడదు. అంటే మాట కంటే తలంపు కంటే మౌనం అత్యంత శక్తివంతమైనది. మౌనం అంటే నోరు మూసుకూర్చోవడం కాదు. ఎక్కడైతే మాట, ఎక్కడైతే మనస్సు హృదయంలో కరిగిపోయినాయో అక్కడి నుంచి మౌనం ప్రారంభమవుతుంది. ఆ మౌనం మాట్లాడుతుంది, ఆ మౌనం మీకంతా మేలు చేస్తుంది. ఏ జ్ఞానం కూడా వారికి సహాయం చేస్తున్నాం వీరికి సహాయం చేస్తున్నాం జ్ఞానం అనుకోడు. ఏం చేత అంతా తానే ఇతరులు లేరు వాడికి, అంతా తానైన వాడికి ఈ చేతిలో అరటిపండు ఉందనుకోండి, ఈ చేతిలో అరటిపండు ఈ చేతిలో పెట్టుకున్నానుకోండి, నేను దానం చేశాను అనుకుంటాను, ఈ చెయ్యి నాదే ఈ చెయ్యి నాదే, అంతా తానైన వాడికి ఏ విధంగా పూచుకోవటం లేదు. అంటే జ్ఞానికి ఇతరులు లేరు, జ్ఞానికి ఇతరులు లేరు. అంటే ఎవరికైతే దైవ జ్ఞానం కలిగిందో వాడి ముందు తరంగాలు కలుగుతాయి. ఎవరికైతే ఆత్మ సాక్షాత్కారం, ఆత్మ దర్శనం, ఆ లోపలటువంటి ఈశ్వర సాక్షాత్కారం ఎవరికైతే వాడికి కలిగిందో వాడి దగ్గర నుంచి మీకు శాంతి తరంగాలు వస్తూ ఉంటాయా మీకు? అంటే ఏమిటంటే జ్ఞాని యొక్క సమక్షంలో మీరు కూర్చున్నప్పుడు మనం కూడా జ్ఞానం సంపాదించాలనేటువంటి బుద్ధి కలుగుతుంది. అంటే పదల్లోకి జ్ఞాని పదల్లోకి వెళ్ళవచ్చు, వెళ్ళకపోవచ్చు. జ్ఞాని పదలతోటి అది పదల్లోకి అభిముఖ్యం కాదు, వాడు పొందవలసింది పొందాలి, వాడు పొందవలసింది పొందాలి. అయమాత్మ బ్రహ్మ ఇది మాండిక్యోపనిషత్తులో ఉంది. అయమాత్మ బ్రహ్మ ఇక్కడ ఏది ఏ ఉందో ఇదే బ్రహ్మమై ఉన్నది. అది అనుభవంలోకి వచ్చే వరకు నీకు దుఃఖం విడిచిపెట్టదు. అయమాత్మ బ్రహ్మ ఈ మాండిక్యోపనిషత్తు ఉంది. ఈ నిర్ణయంలో ఏదైతే ఏ ఆత్మ అయితే ఉందో, ఏ సత్య వస్తువు అయితే ఉందో, ఏ చావు లేకుండా ఏ వస్తువు అయితే నిర్ణయంలో ఉందో ఇదే బ్రహ్మమై ఉన్నది. అయమాత్మ బ్రహ్మ ఆ అనుభవం నీకు వచ్చే వరకు నువ్వు దుఃఖం నేను స్థితిని పొందడు. ఇది మాండిక్యోపనిషత్తులో చెప్పాను. ఈ భగవాన్ గోడ ఏంటంటే మనసులో రాగద్వేషాలు ఉన్నాయి, మనసులో రాగద్వేషాలు ఉన్నాయి, జీవపు జీయాలు ఉన్నాయి, లాభ నష్టాలు ఉన్నాయి. కొంతమందిగా 100 రూపాయలు జీతం పెరిగితే వాళ్ళకి పాపం ఎంతో సంతోషం ఇచ్చేస్తాం. అయితే ద్రవ్య యోజన అవసరం. భగవంతు అందుకే చెప్పాడు. ఏం చెప్పాడు? ద్రవ్య యోజన అవసరం. నీ ఇంటికి ఎంత అవసరం, నీ ఇంటికి ఎంత అవసరము అంత ఖర్చు పెట్టుకో, నీ పొట్టకి ఎంత అవసరము అంత ఖర్చు పెట్టుకో, నీ ఇంట్లో చూడవలసిన వాళ్ళు ఎవరు ఉంటే వాటిని ధనాన్ని ఎక్కువ కూడబెట్టుకో, మిగతాది సమాజానికి ఉపయోగించు. అది ద్రవ్య యోజనం. గురువు కొత్తగా తెచ్చి మీకు ఇవ్వడు, ఎక్కడి నుంచో తెచ్చి మీకు ఇవ్వడు. ఆల్రెడీ ప్రజెంట్, ఆల్రెడీ ప్రజెంట్ మీ హృదయంలోనే ఉండదు, కానీ నేను గోచరించదు. ఎందుకు గోచరించదు? గురువు దయలేకపోతే, ఈశ్వరుడు దయలేకపోతే, ఆ పరబ్రహ్మ యొక్క దయలేకపోతే, అంటే ఇక్కడ ఉపనిషత్తులు ఒక మాట చెప్పాడు, ఎన్ని గొప్ప పనులు మీరు చేసినా, ఎన్ని సత్కార్యాలు చేసినా, ఎన్ని బహుమానాలు పొందినా, ఎన్ని ఊరేగింపులు పొందినా, మీకు ఎంత ధనం ఉన్నా, మీకు ఎంత సంతానం ఉన్నా, ఎంత బుద్ధిమంతమైన సంతానం ఉన్నా, 4 యోగాలు మీ నోటికి వచ్చేసినా, 4 యోగాలు కింద నుంచి పైకి, పైనుంచి కిందకి అధ్యయనం చేయగల శక్తి ఉన్నా, మీకు విద్యలో కానీ, ధనంలో కానీ, గౌరవంలో కానీ, అండబలంలో కానీ, అర్ధబలంలో కానీ, మీ లోటు లేకపోయినా ఆ సద్వస్తు యొక్క దయ లేకుండా ఇది తెలియబడదు. వారు ఎవరికి తెలియబడాలనుకుంటే వారికి తెలియబడతారు. అది వేదం యొక్క వాక్. ఎన్ని బలాలున్నా, ఎన్ని అధికారాలున్నా, ఎన్ని అంతస్తులున్నా వాడి దయ లేకుండా మీరు వాడిని పొందలేరు. ఎన్ని పూజలు చేసిందన్నారు, ఎన్ని పూజలు చేసినా వాడు దేవుడు లేకుండా వాడిని పొందలేరు, వాళ్ళు వాడు అనుగ్రహం లేకుండా వాడు పొందలేరు. అంచేది వాడు నువ్వు లేకపోయినా వస్తువు నీకు కనిపించాలి అంట, విడిచిన వాడు వాడు ఆడు విడిచిన వాడు విడిచిన వల్ల ఆ వస్తువులు మీరు పొందగలరు. కానీ వాడు విడిచిన ఇవ్వకపోతే నువ్వు లోపల ఉన్నా నీకు గోచరించదు, నీ లోపల ఉంది కానీ నీకు గోచరించే అవకాశం లేదు. వాడు దయ లేకుండా వాడు కరుణ లేకుండా అని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మాటలను ఆ గురువు యొక్క చూపులు ఈ భక్తుడి యొక్క చూపులు ఒకసారి వాళ్ళు కలిస్తే చాలు, ఇంకేమో అక్కర్లేదు. ఒకళ్ళ చూపు ఒకళ్ళు కలిస్తే చాలు, ఒకళ్ళ మనస్సు జ్ఞానం యొక్క హృదయానికి మన మనస్సులో తాకితే చాలు. కొంతమంది ఆ చూపులనే అమృతం ఉంటుంది అక్కడ, ఆ పరమ శాంతి, పరమ వైరాగ్యం, పరమ జ్ఞానం. ఆ చూపులోని ఆ శాంతి కారుతూ ఉంటుంది, కాంతి కారుతూ ఉంటుంది. కొంతమంది నేత్రాలలోనే సౌందర్యం ఉంటుంది. అంటే మన వాడు బోధించక్కడం లేదు, వాడికి ఆ నేత్రాలు చూపిస్తే ఆ నేత్రాలు చూస్తుంటేనే ఆ శాంతి ప్రవహిస్తూ ఉంటుంది. సూర్యుడి నుంచి కిరణాలు ఎలా వస్తాయో నేత్రాల్లోంచి శాంతి కిరణాలు వస్తుంటాయి. ఇదిగో వాళ్ళతో మనతో మాట్లాడక్కలే చూస్తే చాలు, మాటలతో పని ఏం లేదు. హృదయం హృదయంతో మాట్లాడుతుంటే మాటలతో పని ఏముంది. భాష ఎందుకు నీ అభిప్రాయం నేను చెబుతానికి, నా అభిప్రాయం నేను చెబుతాను, అంతవరకు భాష అది వాళ్ళందరికీ నమ్మకూడదు. అసలు భాష ఎందుకు, భాషతో పని ఏముంది. నా ఆలోచన నేను చెబుతానికి, నీకు భాష ఎందుకు, నీ ఆలోచనని నాకు చెబుతానికి. ఆ కమ్యూనికేషన్ వరకే భాష. మన రోజున ఓ రోజు సాయంత్రం నా ఇంటికి బౌద్ధ భిక్షు వచ్చారు. గౌతమ బుద్ధుడి గురించి మాట్లాడుతూ, గౌతమ బుద్ధుడు పూర్ణజ్ఞాని, బ్రహ్మజ్ఞాని. గౌతమ బుద్ధుడి గురించి మాట్లాడుతూ వివేకానంద ఏమని చెప్పాడంటే, ఆయన పాళీ భాషలో చెప్పాడు బోధ, సంస్కృత భాషలో చెప్పలేదు. ఆయన సంస్కృతంలో చెప్తుంటే బాగున్నాం, ఆయన సంస్కృత భాషను ప్రోత్సాహం చేయలేదు, ఆయన సంస్కృత భాషలో బోధించలేదు, ఇతరులు నేర్చుకోమని చెప్పలేదు, ఏమి ప్రోత్సాహం చేయలేదు అని వివేకానంద చెప్పాడు ఒక చోట బుద్ధుడి గురించి. నేను మొన్న ఆయన ఇంటికి బౌద్ధ భిక్ష వచ్చారు మొన్న సాయంత్రం. ఏమంటే వివేకానంద ఎలా అన్నాడు బుద్ధుడి గురించి, బుద్ధుడి యొక్క ఔన్నత్యాన్ని అంగీకరిస్తూ సంస్కృత భాషకి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత ఇవ్వలేదు నేను స్వామీజీ అన్నారని చెప్పాను. వివేకానంద కంటే మంచి మాట చెప్పాను కదా ఆశ్చర్యమైంది. ఏమంటే వాళ్ళు ఈ పాళీ భాష నేర్చుకుని వాళ్ళు సాధన చేసి వాళ్ళు చేయవలసినటువంటి ప్రేమ చూపించి సమాజానికి సత్కర్మ చేసి తరించేవారు. తర్వాత కొంతకాలానికి ఈ భిక్షువులు కూడా సంస్కృత భాష నేర్చుకోవడం మొదలుపెట్టారు. సంస్కృత భాష నేర్చుకునేక పాడవటం ప్రారంభించారని చెప్పారు. ఇదేంటండి, సంస్కృత భాష నేర్చుకున్నాక పాడవటం అంటే, వీళ్ళు హిందూ మతంలో చాలా మందికి సంస్కృతం వచ్చారు, వారితో వీళ్ళు వాదించేవారు, వీటితో వాళ్ళు వాదించేవారు, ఈ వాదనలో కూడా దిగిపోయి నువ్వెక్కువ నేనెక్కువ ఇలా వాదన గురించి మోక్ష మార్గాన్ని మర్చిపోయారు, నిర్వాణ మార్గాన్ని మర్చిపోయారు, అసలు జ్ఞాన ఆత్మజ్ఞానం సంపాదించాలని మర్చిపోయారు. వాదనలో పై సంస్కృతం నేర్చుకుని బాగుపడలేదని మా భిక్షుడు పాడయ్యారని చెప్పాడు. ఆల్కోటి వీళ్ళతో వాదన ఏది పొందాలని మర్చిపోయారు. మన మాట పదిగా ఉండాలి, మన మాటకి పదిగా ఉండాలని. మీరు కూడా కొంతమంది ఉంటారు ఆ ఇంట్లో కూడా మీరు చెప్పినట్టున్నారు, అదే వింటనుకోండి ఏదో గడబడి చేసేస్తూ ఉంటారు. ఎవరివాళ్ళు ఏదైనా మంచి పాయింట్ చెప్పారనుకోండి, మీరు ఎవరివాళ్ళకి ఏదైనా మీకు మంచి పాయింట్ చెప్తారని గ్రహించాలి. మీరు అన్ని ఆలోచన ఒక మనిషికి తట్టు, సర్వజ్ఞులకు భగవంతుడు ఒక్కడే, సర్వంతులు భగవంతుడు ఒక్కడే, అన్ని తెలిసిన వాడు భగవంతుడు ఒక్కడే. అయితే ఇప్పుడు మన ఇంట్లో కూడా మేము తెలియని విషయాలు ఇంట్లో వాళ్ళు ఏదైనా చెప్పారనుకో అందరూ పాయింట్ ఉంది అనుకుని మనం గ్రహించాలి. అసలు మోక్షాన్ని పొందుదాం, నిర్వాణ సుఖాన్ని పొందుదాం, అది వదిలేసింది వాదనలోకి దిగారు, ఇంకా పాటలాటలోకి దిగారు, మీరు ఎక్కువ నేను ఎక్కువ అని. అసలు ఎక్కువ ఎక్కువ రెండు ఒంటైనప్పుడు ఎక్కువ తక్కువ అంటే ఉన్నది ఒకటే, ఇద్దరు ఉంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ, అది కూడా వాళ్ళకి అర్థం. ఈ సంస్కృతం నేర్చుకున్నాక ఉన్న మర్చిపోయింది మా వాళ్ళకి కూడా. అంటే నువ్వు బాగుపడే విధానం చూసుకోండి, భాషను చూసి గొప్పగలుగుతుంది. అంటే మౌన జ్ఞానం యొక్క బోధ ఎప్పుడూ అవిశ్రాంతంగా ప్రవహిస్తూనే ఉంటుంది. అంటే మౌనం ఎప్పుడు బోధిస్తున్న మాటకు ఆపు ఉంటుంది, మాటకి మౌనానికి ఆపు ఉంటుంది, నిరంతరమైన నదీ ప్రవాహం లాగా ఉంటుంది. ఆ మౌనం ఎప్పుడు బోధిస్తూనే ఉంటుంది, మిమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉంటుంది. ఆ మౌనం ఎప్పుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉంటుంది, మిమ్మల్ని బోధిస్తూనే ఉంటుంది. అంటే మౌనం కూడా నిరంతరం భాష స్రవంతి నది ఎలా ప్రవహిస్తూ ఉంటుందో ఆ మౌన బోధ కూడా అలా ప్రవహిస్తూ ఉంటుంది. దానికి ఆపు ఏమి ఉండదు. పైగా మౌని యొక్క బోధ, ఆ మౌని యొక్క బోధ ఎలా ఉంటుంది పెట్టండి, మిమ్మల్ని మా జ్ఞానం అనుగ్రహిస్తున్నాడు అనుకోండి, మీరు తక్కువాడు కూడా చెప్పండి. నేనేదో మాట మాట్లాడుతున్నాను, మాట మిమ్మల్ని ఉద్దేశించి మిమ్మల్ని మాట్లాడుతున్నాను అనుకోండి, ఆ పక్కవాడు కూడా వినపడుతుంది. మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతుంటే ఆ మాట పక్కవాడు కూడా వినపడుతుంది. మౌనం బోధ ఎలా కలగండి, మిమ్మల్ని అనుగ్రహించేటప్పుడు మిమ్మల్ని అనుగ్రహించేటప్పుడు మీ పక్కవాడు కూడా కింద పెట్టండి, అసలు తెలియవలసిన అవసరం లేదండి. మౌనం ఇంకా మాట వినపడుతుంది, మౌన బోధ వినపడదు. మీ పక్కవాడికి కూడా వినపడకుండా మీరు చరించి వెళ్ళిపోతారు, మీరు జరిగిపోయి మీ పక్కవాడికి కూడా తెలియదు, అంత సైలెంట్ గా జరిగిపోతాయి ఉంటుంది. అబ్సల్యూట్ సైలెంట్. నా మాట నేనే మాట మాట్లాడుతుంది, భారత గురించి ఒక మాట చెప్తాను అనుకోండి, ఒక భారత గురించి నేను చెప్తాంటే ఆ మాట మీకు కూడా వినపడుతుంది. కానీ ఆ భారతను అనుగ్రహించాలంటే మౌనం భారతను అనుగ్రహించినప్పుడు పక్కవాడు కూడా తెలియదు, అసలు ఆ మౌనం అంత సైలెంట్ గా పోతున్నారు, అంత నిర్మలంగా ప్రవహిస్తున్నారు, అంత నిశ్చలంగా ప్రవహిస్తున్నారు మౌనం. అది చూడదు ఇది చూడు, మౌనం అది చూడదు ఇది చూడదు, ముఖం అది చెప్పదు వీడు చెప్పదు, మౌనం అది చూడదు ఇది దాని ప్రవాహమే దాని ప్రవాహం. అది ఇంకోటి మాటలకి ఆటుపోట్లు ఉంటాయి, మౌనానికి ఆటుపోట్లు ఉండవు. మరి మాటలు మీరు ఎక్కడ చెప్పకండి, మాటకి ఆటుపోట్లు ఉంటాయి. మేము కూడా ఒక ఐదు నిమిషాలు ఒక రకంగా మాట్లాడతాం, 5 నిమిషాలు ఒక రకంగా మాట్లాడుతాం, ఒకసారి వాయిస్ పెంచుతూ ఉంటాం, ఒకసారి వాయిస్ తగ్గుతూ ఉంటాం, ఒకసారి విసుగ్గా మాట్లాడుతూ ఉంటాం, ఒకసారి శాంతిగా మాట్లాడుతూ ఉంటాం, ఒకసారి కోపంగా మాట్లాడుతూ ఉంటాం. ఆటుపోట్లు ఉంటాం మాటలు, ఎంతో కొంత ఆటుపోట్లు. మౌనం యొక్క ప్రవాహంలో మనకు ఆటుపోట్లే ఉండవు, నిరంతరం సైలెంట్ గా ప్రవహించి పుట్టుకోవచ్చు. అది చూడదు ఇది చూడదు ఆడమంటే ఆడదు, ఊరికే తరించుకుంటూ అనుగ్రహించుకుంటూ పోతుంది. అది మౌనం. హెచ్చు తగ్గులు ఉండవు, ఆటుపోట్లు ఉండవు, నిరంతర ప్రవాహం, నిరంతర స్రవంతి, ఆ జ్ఞాన స్రవంతి, ఆనంద స్రవంతి. అద్దులు లేనిది, అనంతమైనది, అంతరా వ్యాపించినది, అది అనుభవం చేసుకుని వాడికి రాకపోకూడదు పని లేదు. అక్కడ ఎక్కడికి వెళ్ళి వెళ్దామన్నాయి, అక్కడ వెళ్ళటానికి ఏం మమ్మల్ని అక్కడ వాడే ఉంటాడు, ఇంకేం వెళ్తాడు. అంటే మహాత్ముతోటి సాంగత్యం ఎందుకంటే మహర్షి ఆ మౌనం ప్రవహిస్తే ప్రవహిస్తుందే, మౌనం ప్రవహిస్తుందోయే, ప్రవహించడమే కాదు ప్రవహించి ప్రవహించి మౌనంగా ప్రవహించి నీలోని నిజాన్ని మీకు పట్టిస్తుంది. అది జ్ఞాని యొక్క అనుగ్రహం. ఈ హృదయంలో ఒక నిజం ఉంది, దానికి చావు లేదు, దానికి చావు లేదు, సత్యం జ్ఞానం అనంతం. అది మీ హృదయంలోని నిజాన్ని మీకు పట్టిస్తుంది. నిజం మీ హృదయంలోనే ఉంది, కానీ జ్ఞాని యొక్క దయ, జ్ఞాని యొక్క దయ మీ హృదయంలో నిజాన్ని మీకు పట్టిస్తుంది. అది మీకు అమృతానుభవం కలుగుతుంది. అమృత స్రవంతిలో, ఆనంద సాగరంలో, ఆనంద తుంపర్లో ఊగిసిలాడతావు, ఊగిసిలాడతావు అదా. అంటే అట్టి వారితో సగవాసం మంచిదని సాంగత్యం మంచిదని వేరే చెప్పాలా, పెట్టివారితో ఆత్మానము అమృతానుభవం పొందిన వారితో సగవాసం మంచిదని సాంగత్యం మంచిదని మళ్ళీ నోరు ఓపెన్ నోరు ఓపెన్ చేసి నోరు ఉట్టి చెప్పాలా, చెప్పవలసిన పని లేదే, మాటలతో పని లేదే, తలంపులతో పని లేదే, సంకల్పాలతో పని లేదే, అలా చెప్పాలా అటు వారితో నీకు సహవాసం మంచిది సాంగత్యం మంచిదని నీకు చెప్పాలా. నేను చెప్పే పనే ఉంది, చెప్పవలసిన అవసరమే లేదు నీకు. అటువంటి వారితో సహవాసం మంచిది అయ్యా అని చెప్పవలసిన పనే లేదు నీకు. అది చెప్పకుండానే నీకు అర్థమవుతూ ఉంటుంది, మౌనంతో మాట్లాడుతూ ఉంటుంది. మీకు మాటలతోటి పనే ఉంది, తలంపులతోటి పనే ఉంది, సంకల్పాలతోటి పనే ఉంది, వాటితోటి పనేమి లేదు. ఆ మౌనం ఎటువంటిది అనుకుంటున్నాం, శక్తివంతమైనది. ఆ మౌనం ఎటువంటి శక్తివంతమైనది అంటే నీ హృదయంలో ఉన్నటువంటి నిజానికి ఆ నిజం నీకు అనుభవంలోకి రాకుండా చాలా ఆటంకాలు ఉంటాయి. మీలో చాలా ఆటంకాలను రంపం పెట్టి కోసినట్టు కోసుకుని అనే దాన్ని ఇక పట్టిస్తుంది. అంత వేగంగా ఉంటుంది, మీకు అంత శక్తివంతంగా ఉంటుంది. వచ్చేది వాడి ఫల్గుణుడు ఉత్తర గోగ్రహంలో ఉత్తర కుమారుడు అనుకుంటున్నాడు వేడు, కౌరవులు వీళ్ళందరూ వాడంటే ఉత్తర కుమారుని ఓడించేద్దాం, వాడించి ఓడిస్తాం అనుకోడు. గురువులు మళ్ళీ వాడినంచి ఓడించడం ఉత్తర కుమారుడు మన ఊరికి అలా చూస్తే పోతాడు, ఒక బాణంతోడు పోతాడు అని అనుకుంటున్నాడు. ఎవరు కౌరవుడు కౌరవ సైన్యుడు కర్ణుడు అందరూ అలాగనుకుంటున్నారు. ఎలాగనుకున్నారు ఎలా అనుకుంటున్నారు? కౌరవుడు కౌరవ సైన్యం అందరూ ఉండే వచ్చేవాడేవాడు ఉత్తర కుమారుడు. ఎవరు వచ్చేవాడు ఉత్తర కుమారుడు వాడు ఓడించడం అని చెప్పి ఒక్కలంటే ఓడితే పోతాడు. ఆడికి ఆటం బాంబులు హైడ్రోజన్ బాంబులు పెద్ద పెద్ద బాణాలు ఇంత అక్కడ ఒక్క బాణం ఒక్క సరిపిస్తే ఒక్క దంపకే పడితే పోతాడు ఉత్తర కుమారుడు. ఆ గురించి ఇంతమంది యుద్ధం కోసం ఇంతమంది ఊళ్ళెంతకు తను ఇష్టంటాడు దుర్యోధన్. అప్పుడు భీష్ముడు అంటాడు, వచ్చేవాడు ఉత్తర కుమారుడు కాదు, వచ్చేవాడు ఫల్గుణుడు. ముందు జాగ్రత్త పెట్టుకోండి, చెరువులు దగ్గర పెట్టుకోండి, ఇది చేతులు తిప్పితే సరిపోదు. వచ్చేవాడు ఉత్తర కుమారుడు కాదవయ్య, వచ్చేవాడు ఫల్గుణుడు. ఎలాగ వస్తున్నాడంటే చిండి లేకడు వాడు ఎలా వస్తున్నాడంటే భూమి నుంచి వస్తున్నాడు. ఇప్పుడు సంవత్సరం అజ్ఞాతవాసం చేసి వస్తున్నాడు. ఒక సింహం ఒక సంవత్సరం తిండి లేకుండా పడి ఉంటే ఆ భూమి నుంచి తిండి కోసం ఎంత లేకుండా బయటకు వస్తుందో, అలాగే తిండి లేక సంవత్సరం అజ్ఞాతవాసంలో ఉండి చేతులకి పని లేదు, చేతులకేమీ పని లేదు. ఎక్కడో దొంగ చోటగా అజ్ఞాతవాసంలో సంవత్సరం పడుకున్నాడు. వస్తున్నాడు రా, వాడు ఉత్తర కుమారుడు కాదు. ఎలాగొస్తున్నాడంటే నన్నయ్య గారు చెప్తారు, ఎలాగొస్తున్నాడంటే ఓ సంవత్సరం ఆకలి చోటు బాధపడి బోన్లో ఉండి ఆ బోన్లో విడిచిపెట్టిన సింహం బయటకు వస్తే తిండి కోసం ఏ విధంగా అయితే ఎంత వేగంగా తిండి కోసం జంతువులను పట్టుకోవడానికి వస్తుందో, సంవత్సరం ఆకలి చోటు బాధపడినటువంటి సింహం అటువంటి బోన్ల నుంచి సింహం ఎలాగొస్తుందో ఆ సంవత్సరం అజ్ఞాతవాసం చేసి బయటకు వస్తున్నాడు రా. వచ్చిన వాడు ఉత్తర కుమారుడు కదా పల్గునుడు, ఎంత వేగంగా వస్తున్నాడో ఎంత సైలెంట్ గా వస్తున్నాడో. గురువు యొక్క దయ కూడా అటువంటి అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఒక నిజం ఉంది, దాన్ని అది మీకు అనుభవంలోకి తెచ్చుకోవడానికి చాలా ఆటంకాలు ఉంటాయి, చాలా బలహీనతలు ఉంటాయి. ఆడు వీరిని ఈ కౌరవ సైన్యాన్ని ఓడించడానికి ఎంత వేగంగా వస్తున్నాడో చదవంటడానికి, మీ హృదయంలో ఉంటే నిజాన్ని మీకు పట్టి ఇవ్వడానికి ఎన్ని ఆటంకాలు ఉన్నా, ఎన్ని బలహీనతలు ఉన్నా, ఎన్ని పూర్వజన్మ సంస్కారాలు ఉన్నా, ఎన్ని అవరోధాలు ఉన్నప్పటికీ మీరు అవరోధాలు అనేది చీల్చి ఈ మౌనం ఏం చేస్తుందంటే రంపం కోసినట్టు వాటిని కోల్చి అటుని చీల్చి 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 మౌనం మా మౌనం ఎలాగా ఉడికి బలమైన శక్తి ఉంటుందా అట్లా నేను చీల్చుకుంటూ మీ హృదయంలో ఉన్నటువంటి నిజాన్ని మీకు పట్టి ఇస్తుంది. అది గురువు యొక్క అనుగ్రహం. అది మాటలతో మాటలకు అందదు, చెప్పటానికి మాటలకు అందదు, మాటలకు అందని దాన్ని ఎలా చెప్పమంటారు? చేతితోటి రాయించాలంటే రాతకు అందదు, రాతకు అందని దాన్ని ఎలా రాయమంటారు? మాటలకు అందదా, మాటలకు అందని దాన్ని ఎలా మాట్లాడమంటారు? ఆంచేసి ఎలాగొస్తున్నాడు వాడు, ఎలాగొస్తున్నాడు వచ్చేవాడు ఫల్గుణుడు, ఎంత వేగంగా వస్తున్నాడు. గురువు యొక్క దయ సైలెంట్, ఆ మౌన భాషణ, ఆ మౌనం కూడా అంత శక్తివంతంగా ఉంటుంది. రంపపు కోత మీకు ఆ పునర్జన్మలో తీసుకొచ్చే హేతువులన్నింటినీ రంపపు కోత పెడుతూ లోపలకు చొచ్చుకుపోయి మీ హృదయంలో నిజానికి పట్టించే గురువు యొక్క మౌనం. అది గ్రహించిన వాళ్ళు ధన్యులు. ఉత్తర కుమారుడు కాదు, వచ్చేది వాడు ఫల్గుణుడు. ఎలాగొస్తున్నాడు? భూమిలోంచి శంఖం బయటకు ఎలాగొస్తుందో అలాగొస్తున్నాడు. మామూలు సూర్యమంట కాదు, అది ఉసూరుమంట రావటం లేదు. అదే గురువు దయ ఉసూరుమంటూ ఇలాగే రాదు. ఆ సంవత్సరం అజ్ఞాతవాసంలో ఉండి వస్తున్నాడు, వాడికి చేతులకు పని లేదు. వస్తున్నాడు రా కల్గునుడు, ఉత్తర కుమారుడు కాదంటాడు భీష్ముడు. చేతులకు సోమరతనం పట్టుకుని చేతులకు పని లేదు, ఇప్పుడు పని చెప్తున్నాడు, రెడీగా ఉండండి, ఉల్లి దగ్గరికి పెట్టుకోండి, తలకాయలు తీసేస్తాడు. అంత వేగంగా వస్తున్నట్టు గురువు యొక్క మౌనం. ముఖం అటు తిప్పుకోలేరు, ఇటు తిప్పుకోలేరు ఇంక అసలు. మీకు ఒక లక్ష బలహీనతలు ఉండొచ్చు, అన్నిటిని కోసి ఎలా కోస్తుంది? ఆడంబరంగా కాదు, సైలెంట్ గా కోసుకెళ్ళిపోతుంది. ఎక్కడ చొచ్చుకుని మీ హృదయంలోని అంతరాళాల్లో, మీ హృదయంలోనిటంటే అంతరాళాల్లో ఆ లోపల ఎంత నిజం ఎంత లోయల్లో ఉందో అక్కడికెళ్ళి చొచ్చుకుని గెంటుకుని వెళ్ళి ఆ నిజాన్ని మీకు పట్టించే వరకు గురువు యొక్క దయ విడిచిపెట్టదు, మిమ్మల్ని గురువు యొక్క అనుగ్రహం విడిచిపెట్టదు. అది గురువు అంటే శరీరం అనుకోవద్దు. గురువు అంటే శరీరం అనుకోవద్దు. గురువు అంటే చైతన్యం, గురువు అంటే బ్రహ్మం, గురువు అంటే భగవంతుడే. కేవలం గురువు అంటే కేవలం శరీరం అనుకోకూడదు. అంటే గురువు అంటే గురువు శరీరం, ఇతర శరీరం పోయినప్పుడు మనకు అనుబంధం పోతుంది. గురువు అంటే శరీరం కాదు. అదే రమణ మహర్షి గారు చెప్తారు, ఈ శరీరం ఉన్నప్పుడు కూడా ఈ శరీరం మిమ్మల్ని ప్రేమించడం లేదు. ఏదైతే మిమ్మల్ని ప్రేమిస్తుందో దానికి చావు లేదు. ఈ శరీరం ఉన్నప్పుడు ఈ శరీరం మిమ్మల్ని ప్రేమించడం లేదు. ఏదైతే మిమ్మల్ని ప్రేమిస్తుందో దానికి చావు లేదు. శరీరానికి చావు ఉంది, కానీ మిమ్మల్ని ప్రేమించే వస్తువు వాటికి చావు లేదు. బోయేవాడు ఆ జంతువుని ఎలా వేటాడుతూ ఉంటాడో, మీ హృదయంలో నిజాన్ని మీకు పట్టించే వరకు, మీరు ఏ జన్మలో ఉన్నా, ఏ లోకంలో ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా మీ ప్రారంభం ఎక్కడికి విశ్లేషణ ఈ జీవుణ్ణి, ఆ గురువు యొక్క అనుగ్రహం మిమ్మల్ని వెంటాడుతుంది. మీరు తరించే వరకు మిమ్మల్ని విడిచిపెట్టదు వాడికి గురువు. ఏ బుడబక్కల మాటలు అనుకోకండి. ఒకవేళ మీ దేహ ప్రారంభం విశ్లేషణ ఏదో పక్కకు, ఇప్పుడు గట్టిగా గాలివాన వస్తామనుకుని చెల్లిపోతాను దాన్ని అక్కడ దాకా ఎందుకు. ఇప్పుడు ఏదైనా పెద్ద తాచుపాం వచ్చింది అనుకోండి, ఎవరి మీదకి వాళ్ళు పారిపోతాం. ఎందుకంటే పెద్ద పాము అది ఇప్పుడు వచ్చింది అనుకోండి ఇక్కడికి, అదే ఇది చెదిరైపోతాం. అలాగే జీవుడు చేసుకున్న ప్రారంభాన్ని బట్టి మీరు లోకానికి వెళ్ళొచ్చు, నేనే లోకానికి వెళ్ళొచ్చు. ఏమో ఏ జన్మలు వస్తాయి, మనుషుల జన్మలు రావచ్చు, పశువుల జన్మలు రావచ్చు, అది స్త్రీ జన్మ రావచ్చు, పురుషుల జన్మ రావచ్చు. ఏ జన్మ వస్తుందో చెప్పడం, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతామో చెప్పి, కళ్ళు మూస్తే చాలు ఎక్కడికి వెళ్ళిపోతామో చెప్పడం. ఒక ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు నాలుగు పక్కలకు వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళినా, ఏ లోకానికి వెళ్ళినా, నువ్వు ఎక్కడ దేహాన్ని ధరించి ఉన్నా, ఆ గురువు అనుగ్రహం నిన్ను వెంటాడి 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 నిన్ను అనుగ్రహించే వరకు, నిన్ను తరింపజేసే వరకు గురువు అనుగ్రహం నుంచి పెట్టదు వాడు గురువు. అంటే గురువు అంటే శరీరం కాదు. ఆ గురువు అంటే శరీరం అయితే ఆ శరీరం చనిపోయినప్పుడు ఆడిపోయి మనకు అనుబంధం తెగిపోతుంది. గురువు అంటే శరీరం కాదు, గురువు అంటే చావులనే సత్పదార్థం. అంటే వాడికి గురువు శరీరం విడిచిపెట్టి వాడితో మనకు అనుబంధం అలాగే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు ఆయన స్వరూపం మనకి ఇచ్చే వరకు. మాటలతోటి చెప్పడానికి వీలు లేదండి. మాటలతోటి ఎలా చెప్పమంటారు, రాకరకు సాధ్యం కాని దాన్ని ఎలా రాయమంటారు. అంటే నువ్వు శరీరాలు ఎక్కడున్నా మానసిక అనుబంధం ఈశ్వరుడితోటి గురువుతోటి మానసిక అనుబంధం విడిచిపెట్టు. శరీరం ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి ఆ మానసిక అనుబంధం. మనస్సులో ఉన్న ప్రీతి, మనస్సులో ఉన్న ఇష్టాన్ని చెరగొట్టుకోవద్దు. నీ శరీరం ఎక్కడున్నా సరే ఆ మానసిక అనుబంధంతో మానసికంగానే దూరం అవ్వద్దు గురువుకి. శరీరం ఎక్కడే ఆ ప్రారంభాన్ని బట్టి ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది శరీరం. అది ఎక్కడ శరీరం ప్రారంభాన్ని బట్టి శరీరం ఎక్కడ ఉండాలి అక్కడ ఉంటుంది. ఉండని ఎక్కడ ఉండని, అదికి శరీరం ప్రధానం కాదు. శరీరం కాలిపోతుంది. బాగుపడవలసిన వాడు జీవుడు. శరీరం ఇక్కడ మనం ఎదురుకుండానే కాలిపోతుంది కదా, మన కళ్ళు ఎదురుకుండానే శరీరాలు కాలిపోతున్నాయి. కానీ బాగుపడవలసిన వాడు ఎవడు, ఆ జీవుడు. ఆ జీవుడు కనుక గురువుతో అనుబంధం పెట్టుకుంటే ఈ జీవుడు కూడా అమృతానుభవం పొందుతాడు, ఆత్మానుభవం పొందుతాడు. ఆ గురువు ఏ స్థితిని అయితే పొందాడో ఆ స్థితిని పొందే వరకు ఈ జీవుని వెంటాడతాడు. ఆడి స్వరూపం ఇచ్చే వరకు జీవుని విడిచిపెట్టాడు. అది శరీరం ముఖ్యం కాదు. శరీరం మన కళ్ళ ఎదురుకుండానే కాలిపోతుంది కదా. అంటే పొందే ఆ మానసిక అనుబంధం ఎవరికి ఉండాలంటే జీవుడికి ఉండాలని. ఆ జీవుడికి కనుక గురువు చోటు మానసిక అనుబంధాలు ఉంటే ఆ జీవ లక్షణాలు నశిస్తాయి, ప్రకృతి లక్షణాలు నశిస్తాయి, ప్రకృతి గుణాలు నశిస్తాయి, ఆ జీవగుణాలు నశిస్తాయి. ఇవన్నీ ఎలా నశిస్తాయి, ఆ గురువు యొక్క దయ లేకుండా ఇవి నశించు. ఆ ప్రవాహం ఎలాగొస్తుంది, అర్జునుడు అజ్ఞాతవాసం నుంచి బయటకు వచ్చినట్టు ఎలాగొస్తున్నాడు, ఊగిసలాడుతూ వస్తుంది. ఆకలితోటిన సింహం ఎలాగొస్తున్నాడు, ఆకలితోటిన సింహం ఎలాగొస్తుంది, ఎంత వేగంగా వస్తుంది. అక్కడికి ఎక్కడో సింహం దాకేందుకు మనకి 4 రోజులు అన్నం లేదనుకోండి, ఇంకా 5 రోజులు అన్నం ఎప్పుడు జరుగుతుంది. ఆవకాయ అన్నం కూడా అమృతం కింద ఉంటుంది. మనకు 4 రోజులు అన్నం దొరకకపోతే మా పాయసం ఉండలేదు. ఆవకాయతో ఎవడైనా అన్నం పెంచదు, అమృతం కింద ఉంటుంది. అలాగా ఆకలితో ఉన్న సింహం ఎలాగొస్తుందో అజ్ఞాతవాసంలో చేతులకు పని లేకుండా అర్జునుడు ఫల్గుణుడు ఎలాగొస్తున్నాడు, గురువు యొక్క దయ అంత వేగంగా చొచ్చుకుపోతున్నట్టు.
అనే దైవల్లే మన ప్రకృతిని దాటి వెళ్ళిపోతాం, దైవ లక్షణాలను దాటి వెళ్ళిపోతాం, ప్రకృతి గుణాలను దాటి వెళ్ళిపోతాం. ఎవరి గురువు దయ చాలు. మీరు చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు. నేను ఎవరితో అన్నా ఈ మధ్యన ఎవరితో అంటే, నీకు ఇన్ని ఇబ్బందులు, చాలా ఇబ్బందులు వచ్చినాయండి, అన్ని ఒకేసారి వచ్చినాయంటే ఇబ్బందులు అన్నారు. ఇది ఒకటి తర్వాత ఒకటి వస్తే బాగున్నాయి ఇబ్బందులు, అన్ని ఒకేసారి వచ్చినాయి అంటున్నాను. ఏమో వస్తే రానివ్వండి, గురువు దయ ఉంది కదా అన్నారు. ఇబ్బందులు వస్తే రానివ్వండి, గురువు దయ అక్కడ, గురువు దయ ఉంది కదా అన్నారు. మీలో కూడా చాలా గట్టికారులు ఉన్నారు, మీ భక్తుల్లో కూడా చాలా గట్టికారులు ఉన్నారు. మామూలుగా యథాలాపంగా అన్నాను, ఒక ఇబ్బంది తర్వాత ఇంకో ఇబ్బంది వస్తే పర్లేదు, అన్ని ఇబ్బందులు ఒకేసారి వచ్చినాయి మీకు అని గురికి మామూలుగా మాట పరుచుకున్నారు. రాని ఉండి గురువు దయ ఉంది కదా అన్నారు. మీరు చాలా వివేకవంతులు ఉన్నారు. రామకృష్ణుని మాట ఇంకోసారి చెప్పి ముగిస్తున్నాను. ఈ ఒంటికి పౌడర్లు ఎలా రాసుకుంటున్నారు, ఈ మనస్సుకి వివేకాన్ని రాసుకోండి, వైరాగ్యాన్ని రాసుకోండి. అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల సభ చాలా నిండుగా ఉంది. హౌస్ ఇస్ ఫుల్. నేను మాధవీపట్నంలో అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక్కరే మిగిలారు. నాకు ఈ రోజు దుఃఖం నశించింది అన్నారు. చాలు మాట ఇంకేం అక్కర్లేదు, అశాంతి నశించింది అన్నారు. అయ్యే మాకు సర్టిఫికెట్. ఏం చేసింది అశాంతి డబ్బు వల్ల నశించదు. మాధవపట్నంలో చివరి వరకు ఉండి అందరిలో ఉండగా చెప్పటం బాగుండదని చివరి వరకు ఉండి నాకు అశాంతి నశించిందని చెప్పి వెళ్ళిపోయారు. ఇంకా డబ్బు వల్ల అశాంతి నశించదు, భోగం వల్ల అశాంతి నశించదు. భోగం వల్ల భోగం పెరుగుతుంది కానీ అశాంతి నశించదు. కోరికలు తీర్చుకోవడం ఇంకో కోరిక పెరుగుతుంది కానీ అశాంతి నశించదు. నా మాటలకి ఎత్తి యాదలాపంగా చెప్పేసి అశాంతి నశించిందని చెప్పేసి వెళ్ళిపోయారు. చాలు మాట ఇంకేం అక్కర్లేదు. ఇది జ్ఞాన విజ్ఞనం. ఏమిటది జ్ఞాన విజ్ఞనం? ఈ జ్ఞాన విజ్ఞనంలో అందరికీ సమానంగా పంచిపెడతాడు భగవంతుడు. మాకు ఇందులో ఒక 5 పైసల కంటే ఎక్కువ ఉండదు. మాకేదో పుణ్యం కేటాయిస్తే భగవంతుడు 5 పైసలు కంటే మాట్లాడకూడదు, మీకు ఒక 5 పైసలు ఇస్తాడు. మనకి ఇక్కడ టీలు కాఫీలు ఇచ్చిన వాళ్ళకి ఒక 5 పైసలు, ఇవన్నీ షామియానాలు వేసిన వాళ్ళకు కొంత, ఏర్పాట్లు చేసిన వాళ్ళకు కొంత. అంటే భగవంతుడు పక్షపాతం లేనివాడు, పక్షపాత రహితుడు భగవంతుడు. ఎవరి కోటాలకి అనాపరిశుద్ధుడు పంచిపెట్టి ఇచ్చేస్తాడు. ఇచ్చి షామియానాలు ఏర్పాటు చేసిన వాళ్ళకి కొంత ఇచ్చేస్తాడు పుణ్యం. నాకు 5 పైసల కంటే ఎక్కువ ఉండదు, మీకు ఒక 5 పైసలు ఉంటుంది విన్నవాళ్ళకి, మీకు ఒక 5 పైసలు, ఈ మీటింగ్కి ఆహ్వానించిన వాళ్ళకి 5 పైసలు, ఇక్కడ మాకు దండలు వేసిన వాళ్ళకి ఒక 5 పైసలు, మమ్మల్ని గౌరవించిన వాళ్ళకి 5 పైసలు. లేదా ఎవడ వాట వాళ్ళకి పంచిపెట్టి ఇచ్చేస్తాడు వాడు ఈశ్వరుడు. మా 5 పైసలు మాకు ఇవి, వాళ్ళు 5 పైసలకు వాళ్ళు ఇవ్వద్దంటే వాళ్ళు అలా కుదరదు. వాళ్ళు 5 పైసలు వాళ్ళకి ఇచ్చేస్తాడు మా నోరు నొప్పి. వాడే భగవంతుడు. ఆ కర్మఫలాన్ని ఎవరికి ఎలా కేటాయించాలో ఆ నిర్దేశించేవాడు ఈశ్వరుడు, వాడే భగవంతుడు. ఏ నాన్నగారి కృష్ణ గురించి 4 మాటలు చెప్పారు, రూపాయికి మాకు ఎవరు ఉడికి మా ముఖాన్ని 5 పైసలు పడేస్తారు అంతే. అది ఈశ్వరే నిర్ణయం. అది మీకు 5 పైసలు ఇస్తాడు. ఈ మైక్ పెట్టిన వాడికి, జెన్న వేసిన వాడికి, జెండాలు వేసిన వాడికి, దంతా తెండాలు వేసిన వాడికి, ఏ సరికి షాన్యాలు వేసిన వాడికి, మమ్మల్ని ఆహ్వానించిన వాడికి అన్ని అలా అలా పంచి ఇచ్చేస్తాడు పుణ్యం. వాడే కర్మఫలదాత. వాడెవడు? కర్మఫలదాత. వాడే పరమేశ్వరుడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ. మాంసపు పురి నోట్లో పడ్డ మాంసపు ముక్క ఒకవేళ బయటికి వెళ్లిపోతే వెళ్లిపోవచ్చు, కానీ గురువు అనుగ్రహంలో పడ్డవాడు బయటికి ఎలా వెళతాడు అన్నాడు రమణ మహర్షి. మీకు 90 మాటలు ఇంటికి చూడు మాటలు మీకు నేను చెప్పటం. ఈ భగవాన్ మాట ఒకటే మీరు గుర్చిపెట్టుకోండి, పురి నోట్లో పడ్డ మాంసపు ముక్క ఒకవేళ కిందకి జారిపోతే జారిపోవచ్చు, కానీ గురువు అనుగ్రహంలో పడ్డవాడు బయటికి వెళ్ళటానికి వీల్లేదు, వాడు తరించేసి ఎడతాడు అని చెప్పడం కాదు. ఇంకా 90 మాటలు ఇంటికి మీకు చెప్పటం, నిజానికి దస్తావేజు రాసమంటారా? కానీ ఏమైనా కాగితాలు రాసమంటారా మీకు? ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ అరుణాచల, అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ అరుణాచల, అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివం అరుణాచల. అరుణాచల మనసు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల, అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ అరుణాచల, అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివం అరుణాచల, నువ్వు పైకి కొండలాగా కనిపిస్తున్నావు, రాళ్ళ గొట్టలాగా కనిపిస్తున్నావు, మొద్దులాగా కనిపిస్తున్నావు, నువ్వు కరుణా సముద్రుడు. అది సూక్ష్మ బుద్ధి ఉన్నవాడికి తెలుస్తుంది, అంతర్దృష్టితోడు చూసిన వాడికి తెలుస్తుంది నువ్వు కరుణా సముద్రుడు అని. పైకి మామూలుగా మాంసపు నేత్రాలతో చూస్తే నువ్వు ఒక రాళ్ళ గొట్టవు, లోపల చూపుతోడు చూస్తే నువ్వు ఈశ్వరుడు. కంపాషన్, నువ్వు దయా సముద్రుడు, కరుణా సముద్రుడు. మా జీవితాలను ఎక్కడ ఎప్పుడు మలుపు తిప్పాలో నీకు తెలుసు, అలా మలుపు తిప్పుతావు. మా జీవితాలను ఎప్పుడు మలుపు తిప్పాలో, ఎక్కడ మలుపు తిప్పాలో, ఎలా మలుపు తిప్పాలో, ఎప్పుడు ఎప్పుడు నీ స్వరూపం మాకు ఇవ్వాలో ముహూర్తం పెట్టుకునే ఉన్నావు నువ్వు, కానీ ఆ ముహూర్తం మాకు తెలియటం లేదు. అందుకు మేము గోల పెడుతున్నాం, తిర్రాళ్ల గొట్టలాగా కనిపిస్తున్నావు, కనుకరి నా సముద్రుడు. గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా, గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా, కృప చేసి నన్ను ఏలుము అరుణాచల, గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా, కృప చేసి నన్ను ఏలుము అరుణాచల, ఏటికి నిదుర నన్ను ఇతరులు లాగగా ఇది నీకు న్యాయమా అరుణాచల, అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివం అరుణాచల, సత్య జ్ఞానములేమి, సత్య జ్ఞానములేమి, ఈ జన్మ ఫలమేమి, ఈ జన్మ ఫలమేమి,
ఒప్పుగా రావేల అరుణాచల. ఆయన మనకి తెలియబడితే తెలుసుకోవడానికే మనం పనికి వస్తాం. ఆయన మన మీద ఆయన దయ లేకుండా ఆయన తెలియబడ్డాం. ఒకవేళ ఆయన మనకి తెలియబడకుండా తెలుసుకున్నామంటే తెలియబడ్డాయి. ఆయన తెలియబడితేనే మనం తెలుసుకోవడానికి పనికి వస్తాం. మనకున్న యోగ్యత అంతవరకు నువ్వు పని చేయడానికే పనికి వస్తావు. ఆ పని జాగ్రత్తగా చేసుకో. ఫలితం నీ ఇష్టం కాదు. నేను ఇచ్చేది ఇస్తాను, ఇచ్చేది ఇస్తాను, ఇవ్వండి ఇవ్వను. ఆ గొడవ నీకెందుకు? నీ చేతిలో ఉన్న పని నువ్వు సద్వినియోగం, కర్మకు నువ్వు అధికారు, కర్మను సద్వినియోగం చేసుకో. నీకు ఇచ్చిన పని నువ్వు సద్వినియోగం చెయ్యి. నీకు ఇచ్చిన పని నువ్వు సద్వినియోగం చేస్తే హయ్యర్ బర్త్, ఆ పని సద్వినియోగం చేయకపోతే లోయర్ బర్త్. అరుణాచల శివ
అరుణాచల.
ఓం నమో నారాయణాయ. నారాయణ నారాయణ అంటే బ్రహ్మమే. ఈ జీవకోటికి అంతకీ ఆధారంగా ఉన్నవాడు, ఈ జీవకోటి అంతకీ ఆధారంగా ఉన్నవాడే నారాయణుడు. ఇదంతా ఎక్కడో ఎవరిలో ఉందో వాడే నారాయణుడు. బ్రహ్మమే పరబ్రహ్మం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. మన శరీరాలు ఊరికి బొమ్మలు. ఈ బొమ్మలను ఆయన ఆడిస్తున్నాడు. అది మనకు తెలియక పొగరుబోతనం తోడు కొట్టుకుంటుంది. మన శరీరాలు ఊరికి బొమ్మలు. ఈ బొమ్మలను ఊరికి ఆడిస్తున్నాడు ఆయన అని తెలిసిన వాడు ధన్యుడు. అది పుణ్యబలం ఉన్నవాడు కానీ తెలియదు. ఓం నమో నారాయణాయ. నారాయణ నారాయణ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇదంతా వాసుదేవుడే. ఇదంతా వాసుదేవుని సంకల్పం ప్రకారంగానే జరుగుతుంది. ఆయన తప్పించి ఏమీ లేదు. ఆయన తప్పించి ఇదేమీ లేదు. ఆయన ఆజ్ఞను బట్టి ఇదంతా జరుగుతుంది. అంతా ఆసు ఈ స్వరూపం, సృష్టి అంతా కూడా వాసుదేవుని స్వరూపమే. అని గ్రహించడానికి నీ జన్మల పుణ్యం ఉండాలి కదా అంటాడు వాసుదేవుడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ సృష్టి అంతా ఆయన స్వరూపమే. అని గ్రహించడానికి ఎన్ని జన్మల పుణ్యం ఉండాలో కదా. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం కృష్ణాయ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం కృష్ణాయ నమః. ఓం కృష్ణాయ నమః. కృష్ణుడంటే ఆకర్షించేవాడు. అలా కృష్ణ శబ్దానికి అర్థం ఏంటంటే ఆకర్షించేవాడు. రకరకాల మనుషులను, రకరకాల మనుషుల్ని ఆకర్షిస్తాడు. అందులో ముద్దుని కూడా కలుపుకుంటాడు. మనలాంటి ముద్దుని కూడా ఆకర్షించకూడదని చూసుకుంటా ఉంటాడు. కృష్ణ శబ్దానికి అర్థం ఏంటంటే ఆకర్షించేవాడు. రకరకాల మనుషులను ఆకర్షిస్తా ఉంటాడు. ఓం కృష్ణాయ నమః. ఓం కృష్ణాయ నమః. తప్పిపోయిన గొర్రెలను కూడా చూసుకుంటా ఉంటాడు. ఓం కృష్ణాయ నమః. ఓం కృష్ణాయ నమః. ఓం కృష్ణాయ నమః. ఓం కృష్ణాయ నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి 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 రామ 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 హరి హరి హరే కృష్ణ 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 హరి 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 రామ 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 హరి హరి హరే కృష్ణ 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 హరి హరి హరే రామ 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 హరి హరి హరే కృష్ణ 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 హరి 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 రామ 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 హరి హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి 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 రామ 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 హరి హరి
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఏంటో ఏకాగ్రత, ఏం సంపాదన ఉంటారా, వచ్చేస్తుంది ఏకాగ్రత. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మీకు ఇష్టం ఉంటే, కృష్ణుడి మీకు ఇష్టం ఉంటేనే బుద్ధి నిలబడదా, ఏకాగ్రత సాధన చేయాలి, బుద్ధిని పట్టుకోవాలి, నిలబడదు అక్కడ మీకు ఇష్టం ఉంటే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మీకు ఏకాగ్రత కోసం పెద్ద సాధన చేయాలా, కృష్ణుడు సరిపోడా. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ముఖ్య ఉపనిషత్తులు ఈ జ్ఞాపకం పెట్టుకుని మూడు అబద్దాలు అన్నాడు. జగ్రత్త అవస్థ అబద్దం, స్వప్న అవస్థ అబద్దం, గాఢ నిద్ర కూడా అబద్దం. కానీ ఈ మూడేటికి ఆధారంగా ఉన్నది ఒకటే లేదు, అదే బ్రహ్మం. ఈ మూడు అసత్యాలు అన్నాడు. జగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, శిష్యత్వంతో మూడు అసత్యాలు. కానీ మనం అజ్ఞానంలో ఉంటాం కదా, మనకి అసత్యాలే సత్యం వలె కనిపిస్తున్నాయి. మూడు అసత్యాలు అన్నాడు. ఈ మూడాటికి ఆధారంగా ఉన్నది సత్యము కాబట్టి సత్యముడికి సత్యమత. ఈ మూడాటికి ఆధారంగా ఉన్న వస్తువు మామూలు సత్యం కాబట్టి సత్యముడికి సత్యము. శాంతి శాంతి శాంతి.